ఇలా కొంతకాలం గడిచింది. నిరంతరం సీతారాములు హాయిగా ఉండేవారు. సీత రాముడి మనస్సు తిరిగి నడుచుకునేది. రాముడు సీతను అలా చూడగానే ఆవిడ మనసులో ఏముందో కనిపెట్టేసేవాడు. సీతకి ఈ పూట లడ్డూలు ఇష్టం అని రాముడికి తెలిసిపోయేది. ఆవిడ అడగలా, నాకు లడ్డూలు తెచ్చిపెట్టరా స్వామి అని అడగల. కానీ ఆవిడ చూడగానే ఈ పూట సీతకు లడ్డూ ఇష్టం అనుకుని ఎవరక్కడ నేతి లడ్డు అనగానే లడ్డూ వచ్చేసేది. ఆవిడ ఆశ్చర్యపోయేది, మరి రామచంద్రుడు నన్ను చూడగానే ఈ పూట నాకు ఫుడ్గా లడ్డూ కావాలని నేను కోరుకున్నట్టు ఎలా తెలిసేదో అనుకునేది. అది రాముడి గొప్పతనం. ఇంకా సీత సంగతి చెప్పేక్కర్లా. రాముడిని అలా చూడగానే ఓహో ఇప్పుడు రాముడికి సంపెంగ నూనె తలకి రాసుకోవాలనిపిస్తుంది అనుకుని నూనె రాసి చక్క పూర్వం జుట్టు బాగా ఉండేది కదండి వాళ్ళకి. ఇప్పుడు ఇంకా జుట్టేమిటి, నూనె రాసేది ఏమిటి, దువ్వేదేముంది రామోహం, ఎక్కడ చూసినా మైదానాలే. కానీ చక్కగా పూర్వం మగవాళ్ళకి బాగా జుట్టు ఉన్న రోజుల్లో భార్యామణి చక్కగా జుట్టుకు నూనె రాసి ఎంత బాగుండేదో ఆ దృశ్యాలు అన్నమాట. మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నగారికి నూనె రాస్తూ ఉంటే ఆ తల దువ్వుతూ ఉంటే ఆహాహా అనిపించేది అన్నమాట. పూర్వం నిజంగా మగవాళ్ళందరికీ ఆడవాళ్ళు భార్యలను ఉండేవారు. వాళ్ళు రాసేవారు తలకు నూనె, వీళ్ళకు కూడా జుట్టు ఉండేది, వాళ్ళు రాయించుకునేవారు. భలే భలే రోజులండి ఆ రోజుల్లో. భార్యాభర్తలు ఐకమత్యంతో బతకడం, ప్రేమతో ఉండడం, అవన్నీ మేము కళ్ళారా చూసామన్నమాట. అలా కూర్చునేవాడు ఆ ఒళ్ళో తల పెట్టుకునేవిడ, అలా నూనె రాసేది. ఆ నూనె రాస్తున్నప్పుడు అనమాట ఏమండి అనేది. ఈయనకి గుండెలో బాంబే. నూనె రాస్తున్నప్పుడు ఏమండి అందంటే ఏమిటి అనగానే, బదారులోకి కొత్త మోడల్ వాణిశ్రీ వేసుకున్న గొలుసు మోడల్ ఏదో వచ్చిందిటండి. అప్పట్లో బంగారు బాబు అదేదో ఉండే బంగారు బాబు సినిమా, చంగావి రంగు చీర పాట, అది మా ఇంటి పక్కన ఉండేవారు ఒక దంపతులు. ఆ సినిమా వచ్చిన రోజున ఈవిడ శుభ్రంగా నూనె రాసింది. నేనేమో చిన్నపిల్లవాడు చదువుకుంటున్న రోజులవి, అంటే అప్పటికే రెండు మూడు సార్లు వచ్చి ఉంటుంది ఆ సినిమా. మా ఊరు వచ్చేది పాత సినిమాలు వచ్చేవి పల్లెటూరు కదా. ఈ పాత సినిమా చూసి వచ్చి ఆవిడ భర్త గారికి నూనె రాస్తూ ఉంటే ఆహాహా అన్నాడు ఆయన. మేము చిన్నపిల్లలు మాకు అవేం తెలియవు అనుకోండి, ఏదో చదువుకుంటూ ఉండేవాళ్ళం. రామో 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 అనుకుంటుంది, ఏదో మాకు తోచింది మేము చదివేవాళ్ళం. ఇంతలో ఈవిడ ఏమండి అనగానే ఏమిటి అన్నాడు. అదేదో చంగావి రంగు చీర ఆవిడ మెళ్ళలో వేసుకున్న గొలుసులంటే గొలుసు చేయించరు అనగానే ఇందుకా నూనె రాశావు అని వెంటనే పారిపోయాడు వాడు. ఎన్ని ముచ్చట్లవి. అలా భార్యాభర్తలు చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ అచ్చట్లు ఆడుకుంటూ మరి నూనె రాసినప్పుడల్లా గొలుసు అడిగితే వాడు చచ్చిపోతాడు. వాడి అలా బతుకుంటే బచ్చలు పులుస్తాను అనుకోకూడదు వాడు. కాబట్టి నూనె రాయండి, ఏదో నూనె రాసినందుకు ప్రేమగా ఒక 500 ఇస్తే పుచ్చుకోండి అది, ఇవ్వకపోతే వదిలేయండి అది కూడా. అలాగే భర్త గారు కూడా భార్యామణికి పొద్దున్నే లేవగానే కాస్త కాఫీ కాచేవడం, ఆవిడ 7 లేస్తే లేదా 2 పెసరట్టు ఉప్మా చేసి పెట్టడం, ఇవన్నీ చేసి పెట్టుకోవాలి. నేనేదో సరదాగా చెప్పట్లా, ఊరికే ఈనాటి భాషలో చెబితే మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్పారు. కానీ పోతర్ గారు అందమైన పద్యంలో రాశారు భాగవతంలో నవమస్కంధంలో. నవమస్కంధంలో రామాయణం కేవలం 128 పద్యములలో పోతన గారు రాశారు. అందులో రాశారు పోతన గారు, సిగ్గుపడుట కల్గి సింగారమును గల్గి భక్తి కల్గి చాలా భయము కల్గి నయము ప్రియము కల్గి నరనాథు చిత్తంబు సీత తనదు వశము చేసికొనియే. సీతాదేవి రాముడు రాగానే ముందు సిగ్గుపడేది అన్నమాట చక్క అని చక్కగా అలా పక్కకు మొహం పెట్టుకునేది. ఇలా సిగ్గుపడిన భార్యను చూస్తే భర్త ఇష్టపడతా అట్ట మరి నాకు తెలియదు. కానీ సింగారమును కలిగి చక్కగా స్నానం చేసి అలంకారం చేసుకుని సుగంధ ద్రవ్యాలు పూసుకునేది, భక్తితో ఉండేది. అప్పుడప్పుడు రాముడి దగ్గర భయం కూడా నటించేది. ఏ అన్నాడా రాముడు, భయపడిపోయేది. భర్త గారు ఏమనగానే ఏ ఎగురుతున్నావు అందా, ఇక ఇద్దరికి యుద్ధం, కర్రలా కర్రా కర్రా కూర్చుని యుద్ధం చేస్తారు. కాబట్టి అప్పుడప్పుడు భయం నటించాలి. నయం వినయం చూపించేది, ప్రియం ప్రేమ చూపించేది. రాముణ్ణి ఇలా తన ప్రవర్తనతో సీత వశం చేసుకుందిట. అందుకే సీతారాములు ఆదర్శ దంపతులు. మహాభోగాలు అనుభవించారు వాళ్ళు ఎంతకాలం, రాముడు పట్టాభిషిక్తుడయ్యాక సీతాసమేతముగా దశవర్ష సహస్రాణి గతాని సుమహాత్మనో 10,000 సంవత్సరములు గడిచాయి. 10,000 ఇయర్స్ సుఖంగా ఉన్నారు వాళ్ళు. చూశారు ఇలా గడుస్తూ ఉండగా మళ్ళీ శిశిర ఋతువు వచ్చింది. 10,000 సంవత్సరాలు గడిచాక శిశిర ఋతువు అంటే మాఘ ఫాల్గుణ మాసాలు. ఈ కాలంలో ఎందుకో సీతను చూడగానే రాముడికి ఆమెలో కొంచెం తేడా కనపడింది. సిగ్గుపడుతున్న సీతని కారణం ఏమిటన్నాడు. ఆవిడ తల వంచుకున్నది. అంటే గర్భవతిని అని చెప్పకుండా చెప్పింది అనమాట. పూర్వం గర్భవతులు అయితే నేను ప్రెగ్నెంట్ నుండో అని ఊరంతా డప్పాలు వేసేవారు కాదు, సిగ్గుపడేవారు. భర్త దగ్గర కూడా సిగ్గుపడేవారు ఏమిటో మరి. ఇప్పుడా వాడి మ్యారేజ్ వాళ్లే చెప్పుకుంటూ ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందండి, వాడా అండి సాఫ్ట్వేర్ వాడండి, వాడు మహానికి సంవత్సరానికి 10 లక్షలు వస్తాయండి, 5 లక్షలు వస్తాయండి, ప్యాకేజ్ అండి అని వీళ్ళు చెబుతున్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. పెళ్ళికి ముందే ఒక ఏడాది తిరుగుతారు, పెళ్ళి అయ్యే తర్వాత ఇంకా తిరిగేది ఉంది, తర్వాత తోసుంటా అంటే తోసుంటా. పెళ్ళికి ముందు ఎంత ఆనందపడిపోతారో, ఎంత అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు భారీగా లభించుతున్నావు అని ఈయనంటాడు. ఇక నా పూర్వజన్మ సుకృతం నువ్వు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు అని ఆవిడ అంటుంది. ఇద్దరు ఒకరికొకరికి వాట్సాప్ మెసేజ్లు, ఈ వాట్సాప్ అంతా వాటితోనే నిండిపోతుందన్నమాట. ఈ వాట్సాప్ అయిపోయాక పెళ్ళి అయిన తర్వాత వాట్స్ యాప్ కాదు, ఏప్ అంటే కోతి, ఏపీ ఏప్ అంటే, ఇక వాట్సాప్ అయి వాట్స్ ఏప్ అనమాట. దిక్మాలంటండి మోసం చేశాడండి అని ఆవిడ, దిక్మాలది మోసం చేసిందని ఈయన, ఇద్దరూ ఎవరికి తప్పు లేదంటారు. ఎవరు తప్పు నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎక్కడ చూడండి ఇదే గొడవ. డిస్కూ లేకుండా ఒక్కళ్ళు ఉండడాలి, అయితే పెళ్ళి లేదా పెటాకు, ఏమొచ్చిందో కలియుగం బాధ అనిపిస్తుంది అనమాట. ఐకమత్యంతో ఉండండి, మీరు అంత పుణ్యం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడకండి. ఏముంది మహా అయితే చిన్న చితక విషయాల్లో తగాద వస్తే భార్యకి మరీ కోపం వచ్చినప్పుడు భర్త గారిని రెండు కొడతానని చెప్పండి చాలు, అంతే లోపలికి తీసుకెళ్ళి రహస్యంగా, అందరూ ఉండగా కాదు. అప్పుడు ఆయన కొట్టు అని కర్ర ఇవ్వండి, ఓ రెండు కొట్టేస్తున్నాడు. మర్నాడు నువ్వు కొట్టావు కనుక నేను కొడతాను, రెండు ఈయన కూడా రహస్యం కొట్టేసుకుంటే చెల్లుకి చెల్లు, ఆ తర్వాత ఇద్దరికి తగాదాలు నిల్లు, లైఫ్ అంతా ఆనందంతో ఫుల్లును. ఈ పని చేయాలి. సీతారాములు అంత ఆదర్శ దంపతులు. అప్పుడు ఆయన వరారోహ, నీలో గర్భవతి చిహ్నాలు కనపడుతున్నాయి, గర్భవతులకి ఎన్నో కోరికలు ఉంటాయి, అదృష్టవశాత్తు అత్తమామల పోరు నీకు ఎలాగోలేదు కనుక. అత్తమామలు ఎప్పుడు గర్భవతిని ఏడిపించకూడదండి, చాలా బాధ అది గర్భవతులకి, పెద్ద సమస్య అది. రాముడు ఈ విషయంలో మాత్రం ప్రసవానికి ముందు చాలా వరకు చూసుకున్నాడు, తర్వాత దురదృష్టం పక్కన పెట్టేయండి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. కాలప్రభావం కాకపోతే గర్భవతిని నీకేం కోరిక ఉంటే ఆ కోరిక తీరుస్తానని రాముడు అనగానే, నాకెందుకో గంగానదీ తీరంలో ఉన్న అడవికి వెళ్ళి ఆశ్రమాల్లో ఉన్న ఋషులు చూడాలనుంది, కొద్ది రోజులు ఆశ్రమవాసం చేయాలనుందండి ఆవిడ. చూచారు, అలా పలికిస్తాడు దేవుడు. తథాస్తు దేవతలు ఉంటారు, హాయిగా అంతఃపురంలో తిరగాలను ఇంకోటో కోరుకుంటే అలాగే అయ్యేది. ఆవిడేమన్నది, గంగాతీరోపవిష్టానాం ఋషీణాం ఉగ్రతేజసాం ఫలమూలాసినాం దేవ పాదమూలేషు వర్తితం. గంగాతీరంలో కొంతమంది మహానుభావులైన వాల్మీకి లాంటి ఋషులు చెట్ల దగ్గర నివసిస్తున్నారు, ఆశ్రమాలలో నివసిస్తున్నారు, కందమూలాలు తింటారు, పళ్ళు తింటారు, నియమాలతో ఉంటారు. అటువంటి తపోవనంలో ఒకరోజు ఉండాలని కోరిక అనగానే రాముడు, అదంతా తప్పక పంపిస్తాను, శీఘ్రకాలంలో నిన్ను అడవికి పంపుతా అన్నాడు ఆయన. శీఘ్రకాలంలో నీకు అడవి తప్పదు, రేపే పెడతావు, ఇది నిజం. పైగా ముందేమో శీఘ్రం అన్నాడు, తర్వాత ఏమన్నాడు, శ్వహ గమిష్యసి అసంశయం. శ్వహ అంటే రేపు, అద్య అంటే ఈరోజు, రేపే పెడతావు అన్నాడు ఆయన. మళ్ళీ ఆవిడ ఆనందపడిపోయింది, అమ్మాయ రేపు అడవికి వెడతాను, వచ్చి ఐ విల్ గో టు అ ఫారెస్ట్ అనుకున్నది. అక్కడికే రెస్ట్కి వెళ్ళిపోతుందని తెలియదు పాప ఆవిడకి. ఇలా ఆవిడ ఆనందపెట్టి ఆయన రకరకాల వార్తలు సేకరించడం అలవాటు గనక, ఆ రోజు చీకటి పడ్డానికి కొంచెం ముందు ఏకాంత భవనానికి వెళ్ళాడు. రామచంద్రుడు ప్రభు అయిన దగ్గర నుంచి ప్రతిదినము రాత్రిపూట కొంతమంది దూతలు వస్తారు. వాళ్ళ పేర్లు విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పెంగళుడు, కుటుడు, సురాజుడు, కాళీయుడు, భద్రుడు, దంతవక్త్రుడు, సుమాగుధుడు. వీళ్ళంతా రాజుగారికి నగరంలో ఎక్కడ ఏ మూల ఏం జరుగుతుందో అని చెప్పేవారు, మంచి మంచి కథలు చెప్పేవారు, జరిగేవి చెప్పేవారు, జరగనివి చెప్పేవారు. వాటిల్లో కంపల్సరీగా మొత్తం ప్రజలు ఏదన్నా అనుకుంటే చెప్పి తీరాలి, ప్రజలు ఎవరు ఏమనుకుంటారో చెప్పి తీరాలి. ఆ రోజు ఏం జరిగింది, రాముడు కూర్చున్నట్టుగా అందరూ వచ్చారు. రాముడు భద్ర, అందరికీ భద్రమేనా, మన నగర విశేషాలు ఏమిటని అడగ్గా, అంతా మహారాజా నిన్నే పొగుడుతున్నారు, రామరాజ్యం వంటి రాజ్యం లేదని పొగుడుతున్నారనగా, ఈ పొగడ్తలు నాయకందుకు, పొగడ్తల గురించి నేను నిన్ను పిలవలేదు, అవి నాకు చెప్పక్కర్లా, నేను విన్నాను. ప్రజలు ఎవరైనా నాలో లోపమించితే, పాపమించితే అది చెప్పు, నిజం చెప్పు, ఎక్కడన్నా నా గురించి ఎవరన్నా చెడుగా అనుకుంటారా అనగానే, ఇంకా తప్పనిసరి కనుక భద్రుడు. కొందరు ఏదన్నా పామరులు అనుకుంటే ఆ మాటలు వింటామండి, వింటే మాత్రం ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం, రామావి నీ దగ్గరికి రానివ్వక్కర్లేదన్నాడు ఆయన. భద్ర, ఇలాంటి వేషాలు వేస్తే నేను నిన్ను క్షమించను. నీకు ఒక నియమం పెట్టాను, ప్రజలు నా గురించి ఎంత చెత్త కామెంటు చేసినా, ఏ విధంగా స్పందించినా ఆ స్పందన నాకు చెప్పి తీరాలి, చెప్పు. ఎందుకంటే ఆ రోజుల్లో చెత్తగా మాట్లాడేవారు కాదు, అందుకని అనవసరంగా అభాండాలు వేసేవారు కాదు. అంత గొప్ప కాలం. ఇప్పుడా ఆ కామెంట్లకి స్పందిస్తే మనం చచ్చిపోతాం, మనకు మెంటల్ వస్తుంది, అది కామెంటల్ కాదు మెంటల్. అది ఇప్పుడు అందరూ ఎవడకు తోచింది వాడు తిట్టడమే. కాబట్టి అటువంటి వాళ్ళని కలియుగంలో మనం పట్టించుకోకర్లా. కలియుగంలో మీరు ఏం చేసినా ఎవరిని సాటిస్ఫై చేయలేరు. కానీ పూర్వకాలంలో అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉండేవారు. అందుకని రామచంద్ర ప్రభు జనవాక్యంతు కర్తవ్యం, ఏం జరిగినా చెప్పు నాకన్నాడు, రేపు విని తీరాలి అనగా అప్పుడు చెప్పాడు భద్రుడు. రామాయణంలో ఎక్కడ ఎవడో ఒక చాకలివాడి అభాండం వేసినట్టు లేదండి, అస్సలు ఒక్క ముక్క లేదు. అంగళ్ళు నాలుగు రోట్ల కోడల్లో కొంతమంది చేరి వాళ్ళలో వాళ్ళు రాముడు ఘనకార్యం చేశాడు, రావణుడిని చంపాడు, కానీ రావణ లంకలో సంవత్సరం పాటు ఉన్న సీతను తీసుకురావడంలో ఏమైనా పొరపాటు చేశాడేమో అన్నారట. దానికి గల కారణం ఎవడో అన్నాడని అన్నారు. ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి. పరాశర సంహితలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. కరాళకంఠుడు అని ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఈ కరాళకంఠుడు రావణుడికి మైరావణుడికి వీళ్ళందరికీ బంధువు. రాముడి మీద పగబట్టాడు. రాముడిని నేనేం చేయలేను, యుద్ధంలో రాముడిని ఎదిరిస్తే చస్తాం, కానీ రాముడిని చంపాలి. చంపాలంటే దానికి ఒకటే మార్గం, బతికొండగానే రాముడు ప్రాణం పోయినట్టు అవ్వాలంటే రాముడికి సీత దూరం అవ్వాలి. రావణుడు సీతను అపహరించి చచ్చాడు, నేను అలాంటి పని చేయకూడదు. రాముడి చేతే సీతను బయటికి గెంటించాలనుకున్నాడు. ముక్కు చెవులు పోయిన శూర్పణఖని పిలిచాడు. శూర్పణఖ, నువ్వు పెళ్ళం వేషం వేసుకొని నేను ఒక బట్టలు ఉతికేవాడు వేషం వేసుకుంటాను, ఇద్దరం కలిసి రాముడి మీద అభాండం వేద్దాం అనుకున్నారు. ఆ ఇద్దరు, ఈ కరాళకంఠుడు అన్నవాడు, ఈ శూర్పణఖ మారు వేషాలు వేసుకుని ఈ బట్టలు ఉతుక్కుంటున్నటువంటి వాళ్ళలో కలిసిపోయి వెయ్యర దెబ్బ దరు వెయ్యర దెబ్బ అని పాడుకుంటూ హఠాత్తుగా ఈ కరాళకంఠుడు ఈ శూర్పణఖతో, ఏది మారు వేషంలో ఉన్న దానితో, ఏమే దౌర్భాగ్యురాలు ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంటే అప్పడగడానికి వెళ్ళానండి. అప్ప నీ మహమ నువ్వు బయటికి పో, వాడు ఎవడో వీరిగడితో తిరిగేవన్నట్ట అనగానే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, చచ అది మంచిదని కానీ మీరు అలాగే చెబుతారు, నేనేమన్నా ఎరిరాముడా, ఏడాది పాటు లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకున్న వెరిరాముడు వంటి వాడు కాను అన్నాడు వాడు. ఈ అభాండానికి రాముడు తప్పక సీతను వదులుతాడు, వదిలేక బెంగ పెట్టుకుని రాముడు అవతారం చాలిస్తాడని కుట్ర అన్నమాట వాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇది హనుమంతుడికి తెలిసి ఆ ఇద్దరిని చంపి పారేశాడు అని పరాశర సంహితలో ఉంటుంది. అది హనుమత్ వైభవంలో వినండి. ఇక్కడ మాత్రం భద్రుడు ఏమన్నాడు, నాలుగు రోట్ల కోడల్లో ఎవరో వేసిన మాటల్ని పట్టుకుని కొంతమంది ప్రజలు సీతని తెచ్చి రాముడు ఏలుకుంటున్నాడు, ఇది ఎంతవరకు ధర్మం అనుకుంటున్నారనగానే ఒక్క క్షణకాలం రాముడు కిల్లుడైపోయాడు. సీత ఎంత గొప్పదో ఆయనకి తెలుసు. ఈ ప్రపంచంలో సీత గురించి రాముడికి, రాముడి గురించి సీతకి తెలిసినట్టుగా ఇంకోళ్ళకి ఏం తెలుస్తుందండి? సీతారాములు భిన్న స్వరూపులు కాదు, వాళ్ళు అభిన్నులు, పైకి భిన్నంగా ఉంటూ కూడా. వెంటనే వాళ్ళని పంపించేసి భద్రుడు మొదలైన వాళ్ళని వెంటనే కాపలావాడిని పిలిచాడు. లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి తక్షణం నేను చూడడానికి పిలుస్తున్నానని ఇక్కడికి పిలిపించనగానే పరుగు పరుగును వెళ్ళాడు ఈ ద్వారపాలకుడు. ముందు లక్ష్మణుని దగ్గరికి వెళ్ళాడు. రామచంద్ర ప్రభు ఈ క్షణమే నిన్ను చూరగొడుతున్నాడు అనగానే, రాముడు పిలవగానే ఆలస్యం చేస్తానా అంటూ లక్ష్మణుడు లేచి ఓ రథమెక్కి, ఎందుకంటే లక్ష్మణ భవనం రామభవనానికి దూరంగా ఉంటుంది అందుకని రథమెక్కి బయలుదేరాడు. లక్ష్మణుడు రథమెక్కి బయలుదేరగానే అది చూచాక, అంటే రూఢయ్యాక అప్పుడు ద్వారపాలకుడు భరతుని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు రూఢి చేసుకోవాలి ఏ పనున్నా సరే. ఇళ్ళకి తాళాలు వేయటం లేదండి ఈ మధ్యన. ఈ సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు వచ్చాక మతి మరుపు వచ్చిందో, కంప్యూటర్ మీద ఆధారపడ్డారు. ఏమన్నా అంటే కంప్యూటర్ కదండి చేసాం, అందుకని మా పొర పని చేయలేదు. కంప్యూటర్తో బాగానే ఉంది ఉద్యోగం చేసాం, ఇంట్లో పొర పని చేయకపోతే ఎలాగా? కాపురం కూడా కంప్యూటర్ చేస్తుందా? కష్టం కదా. కాబట్టి అన్నం కంప్యూటర్ తింటుందా? నువ్వే తినాలి. ఎంత కంప్యూటర్ల మీద ఆధారపడినా అలా మర్చిపోవడం కుదరదు. అన్ని పనులు చేసుకోవాలి, రూఢిగా చూసుకోవాలి. ద్వారపాలకుడు రాముడు చెప్పగానే లక్ష్మణుడికి చెప్పి, లక్ష్మణుడు రథమెక్కాక ఇక రాముడి దగ్గరికి ఆయన నడతాడు. అప్పుడు డ్యూటీ చేసినట్టు అనుకుని ఇక్కడి నుంచి భరతుని దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఇందులో ప్రయాంతం లక్ష్మణం దృష్ట్వా, ప్రయాణిస్తున్న లక్ష్మణుణ్ణి చూచాక అప్పుడు భరతమంతికాత్ భరతుని ఇంటికి వెళ్ళాడు. భరతుడికి కూడా చెప్పగానే భరతుడు మాత్రం ఆయన ఇల్లు రాముడి ఇల్లు పక్కనే కాబట్టి కాలినడకన బయలుదేరాడు. ఆయన నడిచి వెడుతూ ఉన్నాక ఓ భరతుడు నడుస్తున్నాడు కనుక గ్యారంటీగా పెడతాడనుకుని ఇప్పుడు శత్రుఘ్నుడి దగ్గరికి వెళ్ళాడు. శత్రుఘ్నుడు కూడా బయలుదేరాక ఆయనతో కలిసి వచ్చాడు. ఇదన్నమాట డ్యూటీ మైండెడ్ వాడు చేసే పని. ఆ ముగ్గురిని తీసుకుని అప్పటికే లక్ష్మణుడు వచ్చాడు, వెనక భరతుడు వచ్చాడు, ఆ వెనక శత్రుఘ్నుడు వచ్చాక ముగ్గురిని కూర్చోబెట్టి రామా ముగ్గురు అన్నదమ్ములు బయట ఉన్నారనగానే ఇంకా వాళ్ళు బయట ఉండడం ఏమిటి, వాళ్ళు నా బహిప్రాణములు లోపలికి ప్రవేశపెట్టన్నాడు రాముడు. వాళ్ళు ముగ్గురు లోపలికి రాగానే రామచంద్రుడు కన్నీళ్లు పెట్టుకుంటూ కౌగులించుకుంటూ మహాత్ములారా మీరు లేకపోతే నేను ఉండలేను, మీరు నాకు ప్రాణసమానులు అంటూ బోరు ఏడ్చేట రాముడు. రాముడు ఏమిటి, హఠాత్తుగా పిలవడం ఏమిటి, పైగా మీరు నాకు ప్రాణం అంటాడు, ప్రాణం అన్నవాడు ఏడుస్తాడు ఏమిటనుకుని, అన్నయ్యా ఏమిటి నీ ముఖం ఇలా కాంతి లేకుండా అయిపోయింది, ఎందుకలా ఖిన్నుడు అయ్యావు, అంత తేలికగా శోకించని నీవు ఎందుకు శోకిస్తున్నావు అన్నారు వాళ్ళు. అంటూనే కాళ్ళకి దండం పెట్టి వాళ్ళు ఏడ్చారు. వాళ్ళందరినీ కౌగలించుకుని ఓదార్చి ఆసనాల మీద కూర్చోబెట్టి మహాత్ములారా ఒక దుర్వార్త మీకు చెబుతాను, అది విన్నాక మీరు ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పినట్టు చెయ్యండి, నా శాసనమే శాసనం. జానాసిత్వం యథాసౌమ్య దండకే విజనే వనే రావణే నకృతా సీతా సచ విధ్వంసితో మయా. సోదరులారా, రావణుడు సీతని అపహరించిన విషయం, ఆమెను ఏడాది పాటు లంకలో ఉంచిన విషయం, నేను అక్కడికి దండయాత్రకు వెళ్ళి వాడిని చంపి సీతని తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు. అప్పుడే నేను సీతని పరీక్షించాను, సీత అగ్నిలో ప్రవేశించింది, సాక్షాత్తు అగ్నిహోత్రుడిలో ప్రవేశించి బ్రతికిందామె. అప్పుడే అగ్ని వాయువు దేవతలు ఈమె పరమ పతివ్రత సౌశీల్యవతిని పొగిడారు, అది అందరికీ తెలుసు. అటువంటి సీతని గురించి కూడా ఇంకా మన నగరంలో కొందరు అభాండం వేశారటకి ఏం చెప్పను నేను. నా మనస్సు అంతా గజగజలాడిపోతున్నది. రేపు నేను శరీరం విడిచిపెడితేక అందరూ వెనక చేరి రాముడు స్త్రీలోనుడు అందుకే భార్య యొక్క శీలం పట్టించుకోకుండా ఇంటికి తెచ్చాడని తిడతారు. అకీర్తి వల్ల దేవతలు ఆగ్రహిస్తారు, కీర్తి పోవడం వల్ల నరకం వస్తుంది, కీర్తి వల్ల మానవుడికి స్వర్గం వస్తుంది. భూలోకంలో మంచి పేరు ఉండాలి. ఒక మనిషికి ఎంతకాలం భూలోకంలో మంచి పేరు ఉంటే అంతకాలం వాడు దివ్యలోకాల్లో ఉంటాడు. ఒక మనిషికి ఎంత ఎక్కువ అపకీర్తి భూలోకంలో ఉంటే అంతకాలం వాడు అధోగతుల పాలైపోతాడు. ఇప్పుడు ఒక ఆయన గొప్ప పుస్తకం రాశాడండి, ఆయన ఉన్నా లేకపోయినా పుస్తకం భూమి మీద ఉంటుంది, పోతన గారి భాగవతం. పోతన గారు లేకపోవచ్చు కానీ భాగవతం ఉందా లేదా, పోతనని తలుచుకుంటావా లేదా, ఆ పోతన పేరున్నంతకాలం ఆయన వైకుంఠంలోనే ఉంటాడ. రామాయణం ఉన్నంతకాలం వాల్మీకి బ్రహ్మలోకంలో ఉంటాడు. మానవ కథ భూలోకంలో మానవులు చదివినంతకాలం గురువుగారు వైకుంఠంలో అమ్మవారు లక్ష్మీదేవి సన్నిధానంలో ఉంటారు. ఇది నియమాలు. అలా మనం ఏదైనా మంచి పని చేస్తే మనం ఉన్నా లేకపోయినా ఏ పెద్ద మనిషి పని చేశాడో అంటే చాలట. ఒక ఆయన గుడి కట్టాడండి, ఆ గుడి ఎవరు కట్టారో కొంతకాలానికి మనం మర్చిపోయాం. మొన్న మీరు ఏదో పాత గుడి బాగు చేశారు, 47 మంది వెళ్ళారు, ఆ గుడి ఎవరు కట్టారో మీకు తెలియకపోవచ్చు కానీ మీరు వెళ్ళగానే ఎంత గొప్ప గుడి అండి అంటున్నారా లేదా, ఇటువంటి గుడి శిథిలం అయిపోతుంది, మహాత్ములు వాళ్ళు కట్టారని దాన్ని బాగు చేశారు. మీరు ఏ మహాత్ముడు ఈ గుడిని కన్స్ట్రక్ట్ చేశాడో అనగానే ఆ మహాత్ముడికి మళ్ళీ ఉత్తమ గతులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయట. కాబట్టి వాడి పేరే అక్కర్లా, అతని కీర్తి అదృశ్య రూపంలో వాడిని కాపాడుతుంది. అలాంటి కీర్తి పోయి అపకీర్తి ఇప్పుడు నాకు వచ్చేటట్టుగా ఉంది. నాకు అపవాదం అంటే భయం, లోకాపవాదానికి నేను భయపడతాను. కాబట్టి నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఇక మిమ్మల్ని అడగడం లేదు. లక్ష్మణ, రేపు పొద్దున్నే లేచి సుమంతుణ్ణి రథం సిద్ధం చెయ్యమని, ఆ రథంలో సీతతో పాటు నువ్వు కూడా ప్రయాణించి సుమంతునితో కలిసి వెళ్ళి గంగానదీ తీరంలో వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టి, ఆయనకు తెలుసు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఏం జరగాలో ఏం జరుగుతుందో తెలుసు, అందుకే వాల్మీకేస్తు మహాత్మనః, వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో గంగా తీరంలో విడిచిపెట్టు. ఇంక రెండో మాట మాట్లాడద్దు. శాసితాహి మయాయూయం భుజాభ్యాం జీవితేనచ, ఒకవేళ నా మాట కాదన్నారా మిమ్మల్ని నేను శిక్షిస్తాను, శాసిస్తాను, నా మాట కాదన్న వాళ్ళు నాకు శత్రువు. ఈ విషయంలో ఇక రెండవ విచారణ లేదు అనగానే పాపం భరతుడు చాలా దుఃఖించాడు. ఇక్కడే కంకంటి పాపరాజు గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు. భరతుడు ఏడుస్తూ అంటాడు, ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సుత్రాములు హవ్యవాహనులు ప్రస్తుతి చేసిరో, అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానల వీధి కంపగా నీ మది ఎట్టు లొప్పే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా. ఏ మహనీయ సాధ్వి, అండంలోనే ఎత్తుగడలోనే గొప్పది ఆవిడ వంటి మహాత్మురాలు సాధ్వి ప్రపంచంలో లేదు. ఆవిడ పవిత్రతని బ్రహ్మదేవుడు పొగిడాడు, రుద్ర శివుడు ప్రశంసించాడు, సుత్రాముడు ఇంద్రుడు ప్రశంసించాడు, హవ్యవాహనుడు అగ్నిదేవుడు ప్రస్తుతించాడు. అటువంటి తల్లిని సీతా మహిళా శిరోమణిని ఆడవాళ్లల్లో ఇక అంత గొప్ప స్త్రీ లేదు. అటువంటి ఆమెను భయంకరమైన అరణ్యంలోకి పంపడానికి నీ మనస్సు ఎలా ఒప్పుకుంది, ఎక్కడ నేర్చుకున్నావు ఈ కఠినత్వం అన్నాడు ఆయన. అన్న రామాజ్య కదా, దాంతో దుఃఖంతో లక్ష్మణుడు సరే అన్నాడు. ఆ రాత్రి రామచంద్రుడు ఒక ఏనుగు గోతిలో పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయి అంతఃపురంలో దుఃఖంతో ఉండిపోయాట, కుమిలిపోయాట, సీత దగ్గరికి వెళ్లకుండా. అడవుల్లో పెద్ద పెద్ద గోతులు తవ్వుతారు, ఆ గోతుల మీద తాటాకులు లేకపోతే కొబ్బరాకులు పరుస్తారు, దాని మీద మామిడి చిగుళ్ళు ముద్ద పెడతారు. ఈ మామిడి చిగుళ్ళు తినడానికి ఏనుగు వస్తుంది పాపం. వచ్చి ఆ చిగుళ్ళు పట్టుకోబోయే సమయానికి అదంతా గొయ్యి కదా, గొయ్యి మీద ఉన్నది కేవలం తాటాకులను లేకపోతే ఏతాకులను కొబ్బరాకులు, దాని మీద కాలెట్టుగానే ఢామని గోతులు పడిపోతుంది పాపం. ఆకులు నేలనుకుంటుంది అది, ఈ మామిడి ఆకుల కోసం వచ్చి అందులో పడిపోతుంది. తర్వాత దాన్ని బంధించేస్తారు, మెల్లగా మచ్చిగ చేసుకుంటారు. అలా గోతిలో పడిపోయిన ఏనుగు ఎలా ఉంటుంది, అలా పడిపోయాడు రాముడు అన్నారు పాపం. నిశస్యాస యథా ద్వెపహ, ఏనుగు అని పాపం గోతిలో పడి నిట్టూర్పు విడిచినట్టుగా విడిచిపెట్టాడు రాముడు పాపం. ఇంకా రాత్రి లక్ష్మణుడికి కూడా కాళరాత్రి అయిపోయింది, ఎలా గడిపాడో తెలియదు. పొద్దున్నే సీతామాత దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరే ముందు సారథి మంత్రి దశరథుడి కాలం నుంచి తమకు ఆత్మీయుడైన సుమంత్రుణ్ణి పిలిచాడు. సుమంత, వేగముగా ప్రయాణించేటటువంటి గుర్రములు పూంచిన రథాన్ని తీసుకునిరా, మనం సీతామాత దగ్గరికి వెడుతున్నాం అనగానే ఆయన చక్కని రథం సిద్ధం చేశాడు. వెనకాతల కూర్చోడానికి పెద్ద ఆసనం ఉంటుంది, దాని మీద మెత్తని గుడ్డలు కూడా పరిచాడు, పరుపులు కూడా వేయించాడు. మామూలు వాళ్ళు అయితే యుద్ధానికి వెళ్ళేటప్పుడు మెత్తగా లేకుండానే ఆ చెక్క మీద కూర్చుండిపోతారు, యుద్ధంలో కాబట్టి అలాగే ఉండాలి. కానీ సీత కూర్చుంటోంది, అందుకని మెత్తని ఆసనాలు వేయించాడు, అలంకారం చేయించాడు. ఆ రథమెక్కి సౌమిత్రి సీతామాత దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, రామచంద్రుడిని నువ్వు ఒక వరం కోరావట వనవాసానికి తీసుకెళ్ళమని, గంగానదీ తీరంలో ఉన్న వాల్మీకి మహర్షి మొదలైన వాళ్ళ ఆశ్రమాలు చూడాలన్నవట కదా, అక్కడికి నిన్ను తీసుకువెళ్ళమని రాముడు ఆజ్ఞాపించాడు అనగానే ఆవిడ ఆనందపడిపోయింది పాపం. భవిష్యత్తు ఏమిటో ఆవిడ తెలియదుగా, అందుకని మా ఆయన ఎంత మంచివాడు, మా ఆయన బంగారం చెప్పి చెప్పగానే ఈ పని చేసి పెట్టేస్తున్నాడు అనుకున్నది. వెంటనే స్నానం చేసింది, రకరకాల ఆభరణాలు ధరించింది, క్షణాల్లో సిద్ధమైపోయింది. ప్రయాణం అంటే అందరికీ సరదాయంగా, ఆవిడ కూడా చక్కచక్కచక్క తెలిపోయింది అనమాట. ఆ తర్వాత మంచి మంచి పట్టు చీరలు, నగలు, బంగారపు ఉంగరాలు, బంగారపు రాసులు ఇవన్నీ రథంలో పెట్టించింది. ఎందుకని, ఋషుల భార్యలకి ఋషులకి కానుకలు ఇవ్వడానికి, దానమల్ల కానుకలట ఉపాయనములుగా ఇవ్వడానికి. చాలామంది మేము దానం చేసామంటారు, దానం కాదు, నేను మీకు ఏమిస్తే రుణం తీరుతుందండి, ఈ చిన్న బహుమతి స్వీకరించండి అని అలాంటి గురువుల దగ్గర ఆవిడ మహాత్మురాలు కనుక అవి తీసుకున్నది. అమ్మని కూర్చోబెట్టారు, సుమంతుడు రథం తోలుతున్నాడు, ఆ సుమంతుడి పక్కన లక్ష్మణుడు కూర్చున్నాడు. కూర్చున్నంతసేపు ఆయనకి సీతకే చూడలేడు, అసలు చూస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి, అందుకని ముందుకే కూర్చున్నాడు. ప్రయాణం తీరా బయలుదేరుతూ ఉంటే, ప్రయాణానికి సాగుతూ ఉంటే, రథం కదులుతూ ఉంటే సీతకి అపశకునాలయ్యాయి. అశుభాని బహూన్యేవ పశ్యామి రఘునందన. నాయన సౌమిత్రి, ఏమిటో రకరకాల అశుభాలు కనిపిస్తున్నాయి నాకు, అన్నీ అపశకునాలే. కుడికన్ను నదురుతున్నది, నయనం మే స్ఫురత్యద్య గాత్రోత్కంపశ్చజాయతే. కుడికన్ను ఆడవాళ్ళకి అదిరితే అది అశుభం. నాకు కుడికన్ను అదురుతోంది, శరీరం వణుకుతున్నది, కుడి చెయ్యి కదులుతోంది, గుండెకాయ కొట్టుకుంటోంది, ఆందోళన పొందుతోంది, ఎందుకో తెలియదు. కళ్ళకి ఏం కనపడకుండా ఈ జగత్తంతా శూన్యమైపోయింది. ఒక్కోసారి మనకి ఏం కనపడుతుందంటే బ్లాంక్ అయిపోతుందంటే తెలియదు. మైండు కళ్ళు కూడా ఏం కనపడదు ఒక్కోసారి, అంటే మనకు అదేదో ప్రమాదం అన్నమాట. అలా ఉండిపోతాం కాసేపు స్తబ్దంగా. అలా ఇవాళ నాకు జగత్తంతా శూన్యంగా ఉన్నది. ఇవన్నీ అపశకునాలు. అయోధ్యానగరం వాళ్ళంతా సుఖంగా ఉండాలని, మా పౌరులంతా సుఖంగా ఉండాలని ఆవిడ, ఏ పౌరులు అభాండం వేసి గడుతున్నారో వాళ్ళంతా బాగుండాలని ఆవిడ పాపం. పురే జనపదే చేయవ, పురంలో జనపదాలలో కుశలం ప్రాణినామపి, పాపం. అందుకే జగన్మాత అన్నారు. ఇలా పలికిన తర్వాత లక్ష్మణుడు వినయంగా నమస్కరించి, అమ్మా నువ్వు కోరుకున్నట్టుగా అందరికీ శుభం అవుతుంది తల్లి అన్నాడు. రథం వెళ్ళి వెళ్ళి ముందు గోమతి చేరింది. గోమతి చేరిన తర్వాతే గోమతి వెళ్ళి గంగలో కలిసిపోవాలి నిజానికి, కానీ గంగ అక్కడి నుంచి విడిపోతుంది, ఇది ఓ పక్క వెళ్ళిపోతుంది. గోమతి సరాసరి వెళ్ళిపోయి ద్వారక దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఈ గోమతి నదీ తీరంలో ఆగారు వాళ్ళు. గోమతి అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందులో స్నానం చేస్తే చాలు, దర్శనం చేస్తే చాలు. భాగవతం వింటూ రోజు గోమతిలో స్నానం చేయటం, అందులో అవభృత స్నానం చేయటం, ఎన్ని జన్మల పుణ్యం ఉండది. గోమతి విరక్త జన తా ధీమతి అని దాని మీద ఒక పద్యం రాశాను నేను ఒకప్పుడు 2000 సంవత్సరంలో సహస్రావధానంలో. ఆ క్షేత్రం దగ్గర ఆగారు. ఆగి ఒక ఆశ్రమంలో గడిపి పొద్దుటే లేచి గోమతిలో స్నానం చేశారు. లక్ష్మణుడు సారథితో తొందరగా రథం తోలు, గంగాజలం దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేయాలి, ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి అంటూ సీతాదేవిని ఎక్కించాడు. ఆ తర్వాత రథం ఎక్కి బయలుదేరుతున్నారు. సరిగ్గా గంగానది దగ్గరికి చేరారు. ఆససాద విశాలాక్షి గంగాం పాప వినాశినీం అథార్థ దివసం గత్వా భాగీరథ్యా జలాశయం. సరిగ్గా 7:30-8 గంటలకి బయలుదేరిన వీళ్ళు గోమతి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయానికి కరుషహారిణి సకల పాపములు తొలగించే అత్యంత పవిత్రమైన గంగానదీ తీరం చేరారు. అది ఇప్పుడు కాన్పూర్ అన్న ప్రాంతం అన్నమాట. కొంతమందికి కాన్పూర్ అంటే అక్కడ కాన్పోయింది సీతకి కాబట్టి కాన్పూర్ అని అడిగారు. సీతకి కాన్పోవడం వల్ల కాన్పూర్ కాదు, అది కర్మ. అది హిందీలో కాన్పూర్ ఉండదు, మన తెలుగు వాళ్ళు కాను పంటం, కానీ హిందీ వాడి కాన్ అంటే చెవి. కాన్పూర్ కర్ణపురం, అది కర్ణపురమే కాన్పూర్ అయ్యింది. పూర్వం అక్కడ ఈ సోర్పణక చెవులు కోసి పారేసిన తర్వాత ఆ చెవులు పట్టుకొచ్చి కొంతమంది అక్కడ పారేసి ఈ దుర్మార్గురాలు చెవులు ఇక్కడ పడ్డాయిరా అని వేళాపాళం చేసేవారట. అప్పటి నుంచి కాన్పూర్ అనేవారట, దాన్ని కర్ణపురం అనేవారట. ఇంతకీ అక్కడ గంగానది అద్భుతంగా ప్రవహిస్తుంది. కాన్పూర్ దాటిన తర్వాత లక్నో పెడతాం మనం. లక్నోలో వెళ్ళి గంగ ఉండదు, కాన్పూర్ దగ్గర నుంచి గంగ అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయి చివరికి ప్రయాగ దగ్గరికి చేరి ప్రయాగ దగ్గర నుంచి వారణాసికి వచ్చి వారణాసి పక్క నుంచి ఇదిగో బీహార్ వెళ్ళిపోయి పాట్నా అటువైపు నుంచి పాయలై క్రమంగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చూసామో లెక్కలేదు కాబట్టి చెబుతున్నాను, నేను కళ్ళారా చాలాసార్లు ఆశ్రమం చూశాను కాబట్టి చెబుతున్నాను. కాన్పూర్లో సరిగ్గా నగరానికి 8 కిలోమీటర్లలో 10 కిలోమీటర్ల దూరంలోనూ పెద్దగా గంగ ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో అయితే చెప్పక్కర్లేదు, వేసవకాలంలో కొంచెం చిక్కిపోతుంది అనుకోండి. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉన్నది. వాల్మీకి మహర్షికి చాలా ఆశ్రమాలు ఉన్నాయి, బ్రాంచెస్ చాలా ఉన్నాయి. తమసా నదీ తీరంలో రామాయణం రాశాడు. ఇదిగో బిఠూర్ దగ్గర, ఇప్పుడు బిఠూర్ అంటారు దాన్ని, కాన్పూర్ దగ్గర ఆ ప్రాంతాన్ని ఏమంటారు బిఠూర్. అంటే సీత అక్కడ కూర్చున్నది కనుక సీత బయట గయి ఇస్లియా ఉస్కో బిఠూర్ కహతే హే అంటారు వాళ్ళు. ఆ ప్రాంతంలో ఆశ్రమం వాల్మీకి ఆశ్రమం ఉందన్నమాట, అక్కడ 2వ ఆశ్రమం. ఆ తర్వాత సీతాదేవి భూప్రవేశం చేసింది కాశీకి 75 కిలోమీటర్ల దూరంలో సీతామఢి, అక్కడ ఇంకో ఆశ్రమం. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళారు వాళ్ళు. చిట్ట చివరిగా ఆ సీతామఢి అన్న ప్రాంతంలో దాదాపు కాశీ నుంచి 75 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఉంటుంది, 3 అవర్స్ జర్నీ అండి, తక్కువేం కాదు. అక్కడ సీత భూగర్భంలో ప్రవేశించింది. ఇలా వాల్మీకి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం సీతను విడిచిపెట్టబోయే ఆశ్రమం మాత్రం కాన్పూర్ దగ్గర ఉన్న ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమం దగ్గర గంగానది అవతల ఒడ్డున ఉన్నారు వాళ్ళు. యువతల ఒడ్డుకు వస్తే అప్పుడు అక్కడ వాల్మీకి ఆశ్రమం ఉంటుందన్నమాట. అది చూడగానే లక్ష్మణుడు ప్రరురోధ మహాస్వర పెద్ద గొంతుకుతో అమ్మా అంటూ ఏడవడం మొదలెట్టాడు. ఆవిడకు అనుమానం వచ్చింది, ఇదేమిటి నాయన ఏడుస్తావు, అపశకునములయ్యా అన్నప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు నా మనసు కొంచెం సంతోషంగానే ఉన్నది, గంగానదీ తీరానికి వచ్చాం, నాకు చాలా కాలం నుంచి గంగానదీ తీరంలో ఉన్న ఆశ్రమాల్లో ఉండాలని కోరిక ఉన్నది, ఆ కోరిక తెరబోతున్నప్పుడు ఏడుస్తావేమిటి, నాకెందుకో చూస్తున్నాను, రథం బయలుదేరినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మనస్సు మనస్సులో ఉండట్లేదు, నీ మాట తీరులు అన్నింటిలో తేడా ఉన్నాయి. పాప ఆవిడేమనుకుంటుందంటే, నిన్న ఇవాళ రాముడు చూడలేదు కదా, 2 రోజులు అయింది కదా, ఈ 2 రోజులు రాముడికి దూరంగా ఉండడం వల్ల దుఃఖిస్తున్నాడు అనుకుంటుంది ఆవిడ. అందుకని ఏమంది ఆవిడ, ద్విరాత్రం శోకమాగత, ఓ 2 రాత్రులు రాముడు లేకపోతే ఎంత శోకిస్తున్నావు అని, నీకు అన్నగారి మీద ఎంత ప్రేమ, నీలాంటి తమ్ముడిని పొందిన రాముడు ఎంత ధన్యాత్ముడు అంది. కంగారు పడక ఇంకెంత ఒకరోజు ఇక్కడ ఉంటాం, రేపు మళ్ళీ వెళ్ళిపోతామని కానీ ఆయన మళ్ళీ కన్నీళ్లు దురుచుకుని అసలు విషయం చెప్పలేక గంగానది దాటించాడు. ఆ దాటించే ముందు, సుమంత్ర రథం ఇక్కడే ఉంచు, నేను పడవ ఎక్కి అమ్మని అవతలకి తీసుకెడతాను, నువ్వు మాత్రం రథంతో ఇక్కడే ఉండని చెప్పి ఓ నావని సిద్ధం చేయించి నావలో సీతను ఎక్కించి ఆవలి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత అక్కడికి చేరడంతో కన్నీళ్లు కారుస్తూ అప్పుడు ఆయన, అమ్మ ఇక నేను ఏం చెప్పను అన్నాడు ఆయన. అప్పటికి ఆవిడకు అనుమానం వచ్చేసింది, ఇక ఏమి నాయన, ఇక్కడికి రావడంతో నీ ప్రవర్తన సంపూర్ణంగా మారిపోయింది, ఏం జరిగింది చెప్పు, అన్నగారు కుశలమేనా, నువ్వు కుశలమేనా, అయోధ్యలో ఏదైనా తేడా వచ్చిందా, నిజం చెప్పు అని గట్టిగా అడిగింది. అప్పుడు ఆయన 2 చేతులు జోడించి, ఇక చెప్పక తప్పదు కదా, హృద్గతం మే మహచ్చల్యం యస్మాదార్యేణ ధీమత, నీ హృదయానికి గాయం కలిగించే అతి భయంకరమైన వార్త చెప్పక తప్పదు, అయినా చెప్పాలి, పాపిష్టి వాడిని గనక చెప్పకూడని మాట నీకు చెబుతున్నాను అన్నాడు ఆయన. తెలుగులో కంకంటి పాపరాజు గారు రాశారు ఒక అద్భుతమైన పద్యం, అందుకే వాళ్ళు మహాకవులు అన్నారు, ఇంతకు పూని వచ్చి ఎంతకు పూని వచ్చి వచయింపకపోదునే విన్ము తల్లి, దుశ్చింతులు దైత్యు చేబడిన సీతను క్రమ్మరయేలుచున్నవాడెంత విమోహి రాముడని ఎగ్గులు వల్కిన నాలకిల్చి భూకాంతుడు నింద జల్ది భూకాంతుడు నింద జల్ది నిను కానలలో పొల్లడిల్చి రమ్మనిల్ నిను కానలలో పొల్లడిల్చి రమ్మనిల్. అసలు ఎంత గొప్ప కవిత్వం అండేది వాళ్ళది. సీతాదేవితో లక్ష్మణుడు తన మనోవేదన అంతా చెప్పాడు, ఇంత దరిద్రపు పని చేయడానికి సంకల్పించి నీతో పాటు రథమెక్కి పడవ ఎక్కి ఉతల ఒడ్డుదాకా వచ్చిన నేను చెప్పకుండా ఎలా వెళ్ళగలను, ఎంతకు పూని వచ్చి అంటే ఇంత దౌర్భాగ్యపు పనిని తలపెట్టి ఇక చెప్పకుండా ఎలా ఉంటాను తల్లి. కొంతమంది దుశ్చింతులు పాపాత్ములు, ఇతరులు ఎన్ని మంచి పనులు చేసినా అందులో చెడ్డే వెతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు దుశ్చింతులు అన్నమాట. ఇంత పవిత్రమైన రామాయణం ఉత్తరకాండ వంటివి చెబుతుంటే దీన్ని కూడా డిజలైక్ కొట్టే దౌర్భాగ్యుడిని దుశ్చింతుడు అంటారా లేక నిశ్చింతుడు అంటారా ఆలోచించండి. అసలు ఈ రామాయణం వంటి కథలకి డిజలైక్ ఏంటండి, నాకు ఆశ్చర్యం అనమాట. పురాణంలో ఏముందని డిజలైక్ కొడతాడు వాడు, అవునా, అసలు నాకు ఆశ్చర్యం అనమాట. ఒక అద్భుతమైన భారతమా, ఓ మంచి పురాణమా, ఆ పురాణాన్ని డిజలైక్ కొడతాడు వీడి దొంపదేగా. ఎవరు చెప్పినా రామాయణం గొప్పది కదా, ఎవరు చెప్పినా భారతం గొప్పది కదా, పోనీ అందులో ఏమన్నా కల్పితాలు ఉన్నాయా, ఎవడో పలికిమన్నాడు, ఎవడో భీముడిని విలన్ను చేసి కర్ణుడిని దుర్యోధనుడిని హీరోని చేసి వాడు దరిద్రుడు, అలాంటి వాడు సినిమా డిజైన్ కొట్టండి పర్వాలేదు, కానీ పరమ పవిత్రమైన ఉన్న కథ ఉన్నట్టుగా చెబుతూ ఉంటే ఈ దివ్యమైన కథ విన్న తర్వాత ఎవడైనా ఆనందంతో పరవశించిపోవాలి. కొంతమంది దుశ్చింతులు అంటారు వాళ్ళు, వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా ఇలా అభాండం వేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళు రాక్షసుని చేతిలో పడిన లంకలో సంవత్సరకాలం ఉన్న సీతాదేవిని తెచ్చుకుని ఏలుకుంటున్న రాముడు ఎంత విమోహి, స్త్రీ వ్యామోహంతో ఉన్నాడు అన్నారు. ఆ మాట విన్న రాముడు అభాండం తట్టుకోలేక, అపకీర్తి తట్టుకోలేక నిన్ను అడవిలో ఇక్కడ విడిచి రమ్మన్నాడు, అందుకు నడుస్తున్నాను. నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఒక రోజు ఇక్కడ నిన్ను అట్టే పెట్టి వెనక్కి తిరిగి తీసుకెళ్ళడానికి కాదు, ఇక్కడ వదిలేయడానికి. శ్రేయోహి మరణం మేధ్య మృత్యుర్వా యత్ పరం భవేత్. ఈరోజు ఈ మాట నీకు చెప్పడం కంటే చావు నాకు మంచిది, నాకు చావు రావట్లేదు. ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ ఆత్మహత్య మహాపాపం. సీతామాత నిన్ను వదిలేయాలి, నిన్ను వదలమని రాముడు చెప్పాడు అనే మాట నీకు చెప్పడానికి ముందు నా మీద ఏ పిడుగోబడినే చచ్చిపోతే బాగుండే, ఈ గంగలో దూకి చచ్చిపోతే బాగుండే, కానీ అది ఆత్మహత్య చేసుకోకూడదే. ఎంత దారుణం నాకు, ఎంతకంటే రాముడు నాకు మరణశిక్ష విధిస్తే బాగుండేది. రామచంద్ర నాకు ఎంత శిక్ష వేశావు, మరణశిక్ష నాకు తేలిక, నాకు అది ఆనందం కలిగిస్తూ ఒక్క దెబ్బకి నా తల తెగిపోతే నేను సుఖంగా ఉండేవాడిని, కానీ సీతను విడిచిరమ్మని నాకు ఎంత శిక్ష వేశావు అమ్మా. నన్ను దోషిగా భావించక అనుగ్రహించగా నేల మీద పడిపోయి ఆవిడ కాళ్ళు పట్టుకుని భోరుమని ఏడ్చాడు లక్ష్మణుడు. దీన్ని బట్టి లక్ష్మణుడికి ఆ తల్లి మీద ఎటువంటి ప్రేమ ఆలోచించండి, అది గొప్ప బంధం కదటండి. సీత అంటే ఈ ప్రపంచానికి మాత, జగన్మాత ఆవిడ. అందుకే ఆవిడ పాదాలు పట్టుకుని సాగిలపడి ఏడ్చాడు ఆయన. ఈ మహాపాపం చేసిన నన్ను క్షమించి రక్షించి దీవించన్నాడు ప్రసన్నురాలు కమ్మన్నాడు. నిన్ను విడిచిపెడితే ఆ పాపానికి నేను ఏమైపోతాను, అందువల్ల రక్షించు అనగానే ఇప్పుడు ఆవిడ ఉద్వేగానికి గురైపోయింది, ఢామ్ అనే శబ్దంతో కింద పడిపోయింది. అమ్మా, జానపదుల అపవాదాలకి నువ్వు బాధపడక తల్లి, ఇది రాముడు కూడా నమ్మి కాదు అంటున్నా సరే. అప్పుడు ఆ తల్లి, ఎంత దురదృష్టం ఇది, బ్రాహ్మణోత్తముడు వాల్మీకి మహర్షి నివసిస్తున్న ఆశ్రమ ప్రాంగణంలో ఇలాంటి అభాండం వినవలసి వస్తోంది అంటూ ఒక క్షణ స్పృహ కోల్పోయింది ఆవిడ, కళ్ళు బైర్లు కమ్మి పడిపోయింది. అప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళకి నమస్కరించి, నీవు ప్రాణం విడిచిపెట్టకు, మహాత్మురాలివి, ఆత్మబలంతో ఉండు, కష్టాలు వచ్చినప్పుడే కుంగిపోకుండా నిలబడాలి. మహాత్ముడైన వాల్మీకి నిన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా చూస్తాడు. రాజ్యో దశరథశ్రేష్ట పితుర్మే మునిపుంగవః. ఈ మహాత్ముడు దశరథ మహారాజు గారికి ఇష్టుడు వాల్మీకి, నాకు కూడా తండ్రి లాంటివాడు, ఈతడు నిన్ను రక్షిస్తాడు. పతివ్రత ధర్మం విడిచిపెట్టక, రాముణ్ణి నిందించక, ఇక్కడ జీవించుంటూ ఉండగా మెల్లగా లేచి క్షణకాలం స్పృహలోకి వచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చి ఆ తర్వాత, లక్ష్మణ, బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నప్పుడు నా నుదుట దుఃఖములే అనుభవించని రాసి ఉంటాడు, సుఖం శాంతి లేకుండా పోగాక అని ఉంటాడు. కిన్ను పాపం కృతం పూర్వం, నేను పూర్వం ఏ పాపం చేశాను, అంది తప్ప ఇది ప్రజల తప్పం లేదు, రాముడి తప్పం లేదు, చూసారా, నేనేదో పాపం చేసి ఉంటాను, ఆ పాపం అనుభవిస్తున్నాను. కోవా దారైర్ వియోజిత, ఏ భార్యాభర్తలను విడదీసి ఉంటాను, భార్యాభర్తలను అనవసరంగా తగాదా పెట్టి విడదీయకూడదండో, ఎప్పుడు కలపాలి. మీ ఆయన దేవుడు అనాలి, మీ ఆవిడ దేవత అనాలి, ఇద్దరిని కలపాలి. అంతేకాని మీ ఆయన అని మొదలెట్టి మీ ఆవిడ అని చెప్పి వాళ్ళిద్దరిని విడదీస్తే, మహాపాపం విడదీస్తే ఇదో రాబోయే జన్మలో విడిపోతారట. అందువల్ల నేను ఏ జన్మలో ఏ దంపతులకి ఎడబాటు కలిగించాను, ఇవాళ నాకు ఈ కష్టం వచ్చింది. ఇదివరకు ఎన్ని కష్టాలు వచ్చినా రాముడి పాదాలు సేవించాను కనుక నాకు కందమూలాలు కూడా మధురంగా అనిపించాయి. రాముడికి దూరం అయ్యాక వనవాసమా, అది వనవాసం కాదు కంటకవాసం. అది రామచంద్ర ప్రభు ఆఖరిసారిగా నువ్వేం అపరాధం చేయలేదని నన్ను అనలేదు, పోనీ ఏం చేసావు అని నన్ను అడగలేదు, మారు మాట్లాడకుండా గెంటేశాడు. ఇప్పుడు మునులు అడుగుతారు, ఏమమ్మా నువ్వేం చేసావని రాముడు నిన్ను విడిచిపెట్టాడు, రాముడు లాంటి ధర్మాత్ముడు ఎందుకు విడిచిపెట్టాడంటే వాళ్ళకేం సమాధానం చెప్పరు. నేను ఈ గంగలో దూకి చచ్చేదాన్ని, నఖల్వద్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీ జలే, గంగాజలములలో దూకి ప్రాణము విడిచేదానినే కానీ చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసినా, అందువల్ల నా భర్తకి అవమానం, నాకు అవమానం. నా భర్త ఇప్పుడు నా కడుపులో ఉన్నాడు, ఎప్పుడు తండ్రి కొడుకు రూపంలో పుడతాడు కాబట్టి కొడుకు అంటే తండ్రే, ఇప్పుడు నా భర్తే నా కడుపులో ఉన్నాడు. రామచంద్ర ప్రభు యొక్క సంతానాన్ని నేను మోస్తున్నాను. ఇప్పుడు నేను మరణిస్తే గర్భవతినైన నేను చావడం వల్ల వంశనాశనం అయిపోతుంది, దానివల్ల అందరికీ అపఖ్యాత వస్తుంది, కాబట్టి మరణించను, నువ్వు హాయిగా వెళ్ళిపో. కానీ వెళ్ళగానే ముందు మా అత్తలందరికీ నమస్కారం చేశానని చెప్పు. అపరాధాల చేత దూషితురాలినైన నేను అక్కడే ఈ జీవితాన్ని కందమూలాలు తింటూ గడుపుతూ పవిత్రురాలు అవుతానని భర్తకు చెప్పు. రామచంద్రుడి పాదాలకు నమస్కరించి శిరసావంద్య చరణవు కుశలం బ్రూహి పార్థివం, మహారాజు గారి పాదాలకు నమస్కరించి కుశలం అడిగానని చెప్పు. అడిగి చచ్చేదాకా ఆయన పాదాలే నేను సేవిస్తానని చెప్పు. రాముడు విడిచిపెట్టాడు కదా అని భర్త మీద కోపగించను, నేను ఆయన పాదాలే సేవిస్తాను. పూజ్యురాంటైన స్త్రీలందరికీ నమస్కరిస్తున్నానని చెప్పు. అద్భుతమైన సమాధానం కదటండి ఇది. ఆవిడ తోడికోడళ్ళకి అడిగానని చెప్పు, వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగానని చెప్పు, అత్తలకి నమస్కారం అని చెప్పు, భర్త పాదాలకి నమస్కారం అని చెప్పు, చచ్చేదాకా ఆయన పాదాలే స్మరిస్తానని చెప్పు. ప్రజల్ని ఇంకా సుఖంగా ఉండమను. నాలాంటి అభాండం వేయబడిన స్త్రీని రాముడు విడిచిపెట్టాడు కనుక ఇంకా ప్రజలకు ఏలోట్లేదుగా, ఇక సుఖంగా ఉండమను. ఇందులో ఇది ఎంత వ్యంగ్యం ఉంది అంటే, నేను ఉంటే వాళ్ళకి కష్టం అన్నమాట, అందుకే అభాండం వేశారు. ఇప్పుడు నేను పోయానుగా, ఇక సుఖంగా ఉండమను. అపరాధ దూషితయైన కాంతను ఎడవాసి పతి కీర్తి బొందుట భావ్యమనుము కౌసల్యమున్నుగా గల్గు అత్తలకేను కడు భక్తితో మ్రొక్కులిడితి ననుము తోడి కోడళ్ళు నాతోడి నేస్తము నిల్చి కడసారి శ్యామంబునడిగే ననుము చెలికత్తి ఎలునల్ను పలుమారు తలపోసి ఉమ్మలింప నిరుపయోగమనుము ప్రజల నిక మీద మోదంబుబడయుడనుము ప్రజల నిక మీద మోదంబుబడయుడనుము పతిని విడదాడి పతిని ఎడవాసి ఇక సీత బ్రతుకదనుము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతుననుము. ఆవిడ సందేశం అంతా చెప్పవలసినంత హాయిగా చెప్పేసింది ఆవిడ. ప్రజల్ని ఇంకా సుఖంగా బతకమను, పతిని విడి భర్తని విడిచిపెట్టి సీత భవిష్యత్తులో ఎక్కువ కాలం బ్రతకదని చెప్పు. అయినా జన్మ జన్మలకి రాముడే నా భర్త, ఏ జన్మలో అయినా రాముడే నా భర్త, ఆయన పాదాలు విడిచిపెట్టను. మరణించే ముందు కూడా మరుజన్మలో కూడా రాముడే నా భర్త కావాలని కోరుకుంటానని చెప్పు అన్నది. అప్పుడు ఆయన మళ్ళీ అమ్మవారి పాదాలకు నమస్కరించాడు. ఇప్పుడు అన్న మాట ఎంత గొప్పదండి. దృష్టపూర్వం నదే రూపం పాదౌ దృష్టౌ తవానగే. అమ్మా, ఎప్పుడు నేను నీ కాళ్ళకి నమస్కరించి కాళ్ళు చూచాను తప్ప నీ ముఖం చూడలేదు. ఇప్పుడు అసలు చూడలేను. ఎందుకని? ఇప్పుడు నీ ముఖం దుఃఖంతో ఉంటుంది. ఇంతకాలం సంతోషంతో ఉన్నావు. సంతోషంతో ఉన్నప్పుడే మా అమ్మ ముఖం చూడకుండా కేవలం పాదాలకు నమస్కరించాను. ప్రతిదినము నేను నిద్ర లేవగానే పరుగు పరుగున వచ్చి నీ పాదాలకి నమస్కరించేవాడిని. వీలున్నంత వరకు అడవిలోనూ అదే చేశాను, ఇక్కడ అలాగే చేశాను. ఇప్పుడేం చేయను? నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ ముఖం చూస్తూ చూస్తూ నీకు వీడుకోలేవలేను. నీకు కొన్ని వందల నమస్కారాలు చేస్తున్నాను. ఇక సెలవు. ఇది చాలా గొప్ప పదం. మరిదంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి. వదిన తల్లితో సమానం. అటువంటి తల్లికి పాద నమస్కారం చేసేట ఆయన. ఇంకో దృష్టితో ఏనాడు చూడలేదట. ఎంత ధర్మాత్ముడండి ఆయన. ప్రతిదినమేను తొల్దొల్లుత పాదములంటి నమస్కరించి. నాకు చాలా ఇష్టం కనుకే అన్ని శ్లోకాలకి తాత్పర్యముగా అంతకంటే ఎక్కువ బాగా కంకంటి పాపరాజు రాసిన పాప పద్యాలు చెప్తున్నాను అనమాట మీకు. ఎంత బాగా రాశాడు ఆ మహాత్ముడు. అందువల్ల ప్రతిదినమేను తొల్దొల్లుత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన దీవనలనంది చెరిల్తు తదీయ భాగ్యమీగతి అడమాయే ఇంకెప్పుడుగాంతుభవత్ పద పద్మముల్ నమశతములునర్తునమ్మా కడసారి గ్రహింపుము జానకీ సతీ. ప్రతిదినము మొట్టమొదట లేవగానే నేను నీ రెండు పాదాలకి భక్తితో నమస్కరించేవాణ్ణి, నీ దేవనలు అందుకునేవాణ్ణి. సాటి లేనివి నీ దేవనలు. నువ్వు దీవించావంటే ఇంకా దీవనకి వేరే సాటి వరం లేదు. ఎన్ని యజ్ఞములు చేసినా ఎన్ని తపస్సులు చేసినా వచ్చే వరముల కంటే సీతాదేవి యొక్క దేవనల వల్ల వచ్చే వరాలే గొప్పవి. సీతాదేవి వరాలు అన్నిటికంటే గొప్ప అనమాట, వాటిని దేంతో పోల్చలేవు. అంత గొప్ప వరం సీతామాత ఇవ్వగలదు, ఇంకెవరు ఇవ్వలేరు. ఆ భాగ్యం ఇవాడు ఇలా దూరం అయిపోయింది నాకు, ఇంకెప్పుడు చూస్తాను, ఇంకెప్పుడు గాంతు భవత్ పదపద్మములు, నీ పాదపద్మాలు మళ్ళీ ఎప్పుడు చూస్తాను. రామాజ్ఞ నా కర్మయోగం, ఇక నీకు నేను నమస్యతం ఆఖరిసారిగా చేస్తున్నాను కడసారి అన్నాడు ఆయన. గ్రహించు తల్లి అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, నా తల్లిని డించిపోయేదను తాపస కామినులార కావరే అంటాడు ఆయన. మా అమ్మని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఓ తపస్వినులారా, ఇక్కడ తపస్సు చేసుకుంటున్న మునిపత్నులారా, ముని స్త్రీలారా, మీరంతా మా అమ్మని జాగ్రత్తగా చూడండి, ఇక మీదే బాధ్యత అనుకుంటూ వెనక్కి వెళ్ళాడు ఆయన. గంగానదిని మళ్ళీ పడవ ఎక్కి దాటాడు, అవతల రథం ఎక్కాడు. అక్కడి నుంచే నేల మీద అటు ఇటు పొర్లిగింతలు పెడుతూ దుఃఖిస్తున్న సీతను చూచాడు. గుండెలలా పట్టుకుని అలాగే రథం పోని అన్నాడు ఆయన. అంత కఠోరమైన రామాజ్ఞని స్వీకరించక తప్పదు ఆయనకి. ఇంతలో అక్కడికి ఆ మధ్యాహ్న సమయంలో సంధ్యావందనాదులు చేసుకుని తమ గురువుగారికి దర్భలు సమిధలు పళ్ళు పట్టుకెళ్ళడానికి ముని బాలకులు వచ్చారు. వాళ్ళు ఇసుక తిన్నెలో గంగానదీ తీరంలో కుమిలిపోతూ పడిపోయి ఉన్నటువంటి సీతను చూచారు. ఆశ్చర్యం అనుకున్నారు. పరుగు పరుగున వాల్మీకి దగ్గరికి వెళ్ళారు. మహర్షి గురుదేవ, వాల్మీకి గంగానదీ తీరంలో ఒక లక్ష్మీదేవిని చూచాం మేము. వాళ్ళు అన్నమాట ఏమిటి తెలుసా, పత్ని శ్రీరివ సంమోహాత్, భర్త మీద వ్యామోహంతో వైకుంఠం విడిచిపెట్టిన లక్ష్మీదేవి వలె ఉన్నది. బహుశా విష్ణువు కనపడక దుఃఖిస్తోందేమో, కానీ ఆమె దుఃఖిస్తోంది, వికృతానన ముఖం అంతా పాడైపోయి ఉంది. ముఖం పాడైపోతే కూడా లక్ష్మిలా ఉందంటే ఇక ఒరిజినల్గా ఎలా ఉంటుందో ఆలోచించండి. విరవుతి బాగా దుఃఖిస్తోంది. మహాత్మురాలు ఆవిడ, ఆవిడ చూస్తూ ఉంటే ఎవరో దేవకన్యలా అనిపిస్తున్నది, కానీ మానవకన్య మాత్రం కానోపదుసుమ ఆ సాధ్యమని గోడుగోడుమని ఏడుస్తోంది. ఆవిడ, మన ఆశ్రమానికి దగ్గరలో ఉంది కనుక ఆమెను రక్షించే బాధ్యత నీది, నీవు తండ్రి లాంటి వాడివి, మనం వెంటనే రక్షించాలి అనగానే అప్పుడే యజ్ఞంలోంచి బయటకు వచ్చినటువంటి వాల్మీకి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని అంతలోనే కళ్ళు తెరిచాడు. ఆయన తపశ్శక్తి కలవాడు, దివ్య దృష్టి కలిగిన వాడు, ధర్మము తత్పరుడు, అందువల్ల ఆయనకు అన్నీ తెలుసు. జగన్మాత, నా ఆశ్రమానికి వచ్చావా, నన్ను పవిత్రుడు చేయడానికి వచ్చావా, నీ చరిత్ర యుద్ధకాండం వరకు రాశాను, ఇక మిగిలిన ఉత్తరకాండ రాయించుకోవడానికి నా దగ్గరకు వచ్చావా తల్లి అనుకున్నాడు ఆయన. వెంటనే ఎవరక్కడ, ఇక్కడ ఒక పర్ణశాల శుభ్రం చేసి అన్ని సౌకర్యములతో ఒక ఆవిడ కోసం సిద్ధం చేయండి. ఆవిడెవరో కాదు, ఆదిలక్ష్మి జగన్మాత, మన పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల మన ఆశ్రమంలో ప్రవేశిస్తోంది. ఆవిడ ప్రవేశిస్తే మనకి మోక్షలక్ష్మియే వచ్చి పడిపోతుంది, కాబట్టి సిద్ధం చెయ్యండి అన్నాడు. శిష్యుల్ని వెంట పెట్టుకున్నాడు. అర్ఘ్యం, పాద్యం, దర్భలు ఇవన్నీ పుచ్చుకున్నాడు. గంగాజలాలు తీసుకున్నాడు. గంగాజలాలతో అమ్మవారి పాదాలు కడిగాడండి. ఆయన అదృష్టవంతుడంటే అమ్మవారికి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం కాళ్ళు కడుక్కునే నీళ్ళు ఇచ్చాడు, ఆవిడకి నమస్కరించాడు. ఆవిడ ఎంత మానవ స్త్రీ రూపంలో రాజుగారి భార్యగా ఉన్నా జగన్మాతను తెలుసు గనక వినయంగా నమస్కరించి ప్రేమగా దగ్గరికి వెళ్ళి తల్లి అన్నాడు. కుమిలిపోతున్న ఆ జగన్మాతని ఓదార్చాడు. నాకు తెలుసు తల్లి అని ప్రేమగా ఏమన్నాడు, సృషా దశరథస్యత్వం రామస్య మహిషీ ప్రియ జనకస్య సుతా రాజ్యః స్వాగతంతే పతివ్రతే. అసలు ఎంత గొప్పవాడండి ఆయన, పతివ్రత కాదేమో అని జనం అండం వల్ల రాముడు ఆవిడ వదిలేడవునా. ఈయన ఏమంటాడు, పతివ్రతే, ఓ పరమ పతివ్రత, స్వాగతంతే, నీకు స్వాగతం. ఆ పిచ్చాళ్ళకి తెలియక నీ గురించి అలా అన్నారమ్మా, నాకు తెలుసమ్మా అని చెప్పడం అనమాట. ఆ మాట గొప్ప ఓదార్పు. అలా పతివ్రత మాత స్వాగతం, నువ్వెవరవో తెలుసు, ముందెప్పుడు ఫలానా వాళ్ళ కోడలు అనాలట, అందుకని దశరథుని కోడల, రామపత్ని జనక పుత్రి దా, నన్ను అనుగ్రహించడానికి వచ్చావు, దివ్య సమాధితో నా తపశ్శక్తితో నేను అన్నీ కనిపెట్టగలను, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు, నీ కథ ఆద్యంతం తెలుసమ్మా, అదే నా తపోమహిమ, ఈ ఆశ్రమంలో నా ఆశ్రమంలో సుఖంగా ఉండు, నిన్ను వత్సే యథా వత్సం పాలయిష్యంతి నిత్యశః, కన్న బిడ్డల వాత్సల్యంతో పోషిస్తారు ఇక్కడున్న ఋషిపత్నులు, ఇక్కడ చాలామంది మునిపత్నులు కాంతలు ఉన్నారు, వాళ్ళు ఆశ్రమంలో నిన్ను పెట్టుకుని కన్న బిడ్డలాగా సేవిస్తారు, ఇంకోటి తెలుసా, ఇక్కడ నువ్వు ఏ బెంగ బాధ పెట్టుకోకర్లా, ఎందుకంటే ఇక్కడ నిత్యం రామనామమే ప్రతిధ్వనిస్తుంది కనుక. సీతకి కన్నబిడ్డలా చూసేవాళ్ళు అక్కర్లా, సౌకర్యాలు అక్కర్లా, ఆవిడకి ఆహారం ఏమిటి, మళ్ళీ రామనామమే. అది కదండి వాడు గొప్పతనం మరి. అంతేగాని రాముడిని విడిచి ఆవిడ ఉంటుందా, ఆవిడ రామనామం జపం చేయకుండా ఉంటుందా? అందుకే తిక్కన గారు రాశారు ఇక్కడ నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన గారి పద్యం అద్భుతమైనది. ఈ రెండు శ్లోకాలకి జీర్ణం చేసుకుని తన శైలిలో అంతని మించి అపూర్వ భాషలో రాశాడు తిక్కన గారు. ఇదేమన్నా ఆశ్రమం బిచట నీవు వసింపుములోకపావని సదమల వృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్ ముదముగ రామనామము తపోవనమెల్ల ప్రతిధ్వనిల్చు నీ పదములు సోకి మా ఉనికి పావనమై చెలువందు నమ్మరో. ఇది మన ఆశ్రమం, ఇక్కడ నువ్వు హాయిగా నివసించు. ఇక్కడున్న పతివ్రతలు ఋషిపత్నులు నీకు నిత్యం సేవ చేస్తారు. ఎప్పుడూ ఇక్కడ సంతోషంతో రామనామస్మరణం చేస్తూ ఉంటారు, అంత రామ రామ అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఈ ఆశ్రమంలో ఉండు, నీ పాదములు సోకడం వల్ల మా ఆశ్రమమే పవిత్రమైంది. నువ్వు అడుగు పెడితే మా ఆశ్రమం పవిత్రమైంది. రామాయణం రాయబడిన స్థలానికి పావిత్ర్యం ఇచ్చిందిట ఆవిడ. సాధారణంగా రామాయణం అనే గ్రంథం ఉంటే అది పవిత్రమే కదా, కానీ ఆ రామాయణ అధిష్టాన దేవత వచ్చి కూర్చుంటేనే అప్పుడు ఆ రామాయణానికి విలువ. నువ్వు వచ్చావు, నా ఆశ్రమం పవిత్రమైంది అని అక్కడున్న మునిపత్తుల్ని, కాంతల్ని, బ్రహ్మచారుణుల్ని పిలిచి ఈ జగన్మాతని అమ్మవారిలా చూసి మీరు నిత్యం సేవించండి, ఈమె పరమసాధ్వి, రామపత్ని, ఈమె లేనినాడు ధర్మం లేదు, ఈమె లేనినాడు పుణ్యము లేదు, ఈవిడ అపాప అయినప్పటికీ ప్రస్తుతం భర్త చేత త్యజింపబడింది, ఈమెను మనం పరిపాలించాలి అంటే అంత జాగ్రత్తగా ఉండాలి, నా రక్షణలో ఉంటుంది ఈవిడ. అత్యంత గౌరవంగా చూడండి, పూజ్య వస్తు విశేషత, మీరు మరింత జాగ్రత్తగా పూజించండి. ఏదో సేవ చెయ్యండల్లా, పూజించండి ఆవిడ్ని అని పలికాడు. ఆ తర్వాత ఆడవాళ్ళకి అప్పగించి తన ఆశ్రమంలో గడిపోయాడు. ఇంకా లక్ష్మణుడు సీతాదేవిని విడిచిపెట్టి రథమెక్కి, రథం కొంచెం కదిలిందో లేదో, సారథి సుమంత్ర, రాముడు ఇంత కఠినుడు ఎలా అయిపోయాడు, ఈ రామచంద్రుడు సీతను ఎలా విడిచిపెట్టాడు, ఇంతకంటే నన్ను చంపివేస్తే బాగుండు కదా, రాముడు కోపగిస్తే లోకాలను నాశనం చేస్తాడు, అటువంటి వాడు ఏదో పౌరు లేదు అంటే ఆ మాటకి ఇలాంటి పని చేశాడు ఏమిటి, ఈ క్రూరకృత్యం ఎలా చేశాడు అన్నాడు లక్ష్మణుడు ఎప్పుడు అన్నవాడు. అప్పుడు చెప్పాట ఫ్లాష్ బ్యాక్, ఎవరు సుమంతుడు అన్నాడు, అమాయకుడా కంగారు ఏం పడకు, ఇవాళ సీతను వదిలాడు, కొద్ది రోజులకి నిన్ను వదిలేస్తాడు, నిన్ను వదిలేస్తున్నాడు, నీ పని అయిపోయినట్టే, ఎక్కువ కాలం నువ్వు ఆయన దగ్గర ఉండవు. భరత శత్రుఘ్నులనే వదిలేస్తాడు, తర్వాత అందరినీ వదులుతాడు, ఆ తర్వాత ఆయన అవతారం చాలిస్తాడు. ఎవరనుకుంటున్నావు రాముడంటే, శంఖచక్ర గదా పద్మములు ధరించి వైకుంఠంలో నిరంతరం ఆదిశేషుడి మీద శయనించే శ్రీమన్నారాయణుడు, ఆయన శాపగ్రస్తుడై ఇప్పుడు సీతను విడిచిపెట్టాడు. ఇప్పుడు నేను ఒక రహస్యం చెబుతున్నాను మీరు, అత్యంత ప్రాచీన కాలంలో ఒకరోజున దశరథ మహారాజుకి దుర్వాసుడు చెప్పిన విషయం, దుర్వాసుడు దశరథునికి చెప్పిన విషయం చెబుతున్నాను మీరు. అది మా రాజు దశరథుడు నీకు, రాముడికి, భరతునికి ఎవరికి చెప్పద్దన్నాడు, అందుకే ఇంతకాలం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే తప్పదు కాబట్టి చెబుతున్నాను. నిజానికి దశరథుడు ఆజ్ఞ ప్రకారంగా ఆయన బతికున్నంతకాలం నేను చెప్పకూడదు, ఇప్పుడు ఆయన లేడు, పైగా సీతను ఎలాగో రాముడు వదిలేడు కాబట్టి మీకు చెబితే తప్పు లేదు కాబట్టి చెబుతున్నాను. నేను ముగ్గురికే తెలిసిన రహస్యం, వశిష్ఠుడికి, దశరథుడికి, సుమంత్రుణ్ణి నాకు, మా ముగ్గురికే తెలుసు అనగానే ఏమిటది అన్నాడు ఆయన, తప్పక చెప్పమన్నాడు. ఇప్పుడు సుమంత్రుడు ఆ రహస్యం చెప్పడం మొదలెట్టాడు, అద్భుతమైన రహస్యం. రేపటి రోజు మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ వైజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తా సుఖిరో.